ఎంతకని కలలున్నీ ఉంటాయి మీకు నాకు అందరికీ. మా ఈ ప్రయాణానికి కారణం అటువంటి ఎంతకటి కళ. వర్షకాలంలో శ్రావణ మాసంలో గోదావరి జిల్లాకు ప్రయాణం కట్టడం, అది కూడా ఊరికే కాదు పనికి వెళ్ళి గోదరకొండ బాలగంగాధర తిలక్ తన కవితలు కథలు కట్టి వినిపించి మిత్రులతో కబుర్లు చెప్పిన ఒకనాటి ఆయన ఇంటి గదిలో కూర్చుని ఆయన్ని తలుచుకుంటూ తలపులు కలబూసుకుంటూ గడపాలనే కళ. ఈ రైల్లోంచే 20 ఏళ్ల క్రితం తిలక్ గదిని గుర్తు చేసుకుని మిమ్మల్ని మా కళలోకి ఆహ్వానించాలని నా కరవ. గోదావరి జిల్లా వర్ష ఋతువు అనగానే పచ్చని ప్రాణచైతన్యంతో ఊగే వరికలాలు, మురుగుమీరు గుటగలు వేసే పంట కాలవలు, పెళ్లి పంజుళ్లలాగా కొబ్బరి చేతులు, నల్లరోగరి మన్నుతో బురదబారిన కాలిబాటలు, వాతావరణంలో తేమనిండిన చలిగాలి, అపరిచితుల్ని కూడా పలకరించి నిలబెట్టి కబుర్లు చెప్పే పల్లెటూళ్ల మాట కార్యక్రమం, అలలు అలలుగా మనస్సులో కదిలి ఒక ఆర్ద్ర వాతావరణం కలిగొచ్చుకోల పరిమళం గుర్తుకొస్తాయి. ఈ కగతులు చమత్కారాలు తిలక అక్షరాలకు ప్రాణం. ఇంకా పడుకున్నామే ఊరి చుట్టూ వడ్డానంగా గోస్తున్నది, ఊరేమో నాగరికం పెరిగిన పల్లెటూరించే గోడగడియారంలాగా కనిపిస్తుంది. ఆ ఊళ్ళో టౌన్ హాల్ పక్క సందిలోకి మలుపు తిరిగితే కుడిచేతి వైపు రావాలంటే కుడిచేతి వైపు గది, అది తిలక్ భావనది. కిటికీ తెరిస్తే ఆకాశ శకలాలు ఆకుపచ్చని క్షణాలు కనిపించేవి. అక్కడ ఒక పందిరి మంచం మీద కాగితాల మధ్య పుస్తకాల మధ్య కూర్చుని తిలక్ ఎదట 2-3 కుర్చీలు, గోడకు అగరవేతులు, గదిలో అదనంగా భవనంలాగా సాహిత్య పరిమళం. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ ప్రయాణం. ఆనాటి తిలక్ ఇవాళ లేనితే ఆనాటి ఆ గది ఇవాళ అలా ఉండదని తెలుసు. అందుకే ఈ కళని పునర్నిర్మించుకోవడానికి కవులు విమర్శకులు శ్రీ శ్యామసుందర్, శ్రీ ఆర్ఎస్ ప్రదర్శనం, కథకులు శ్రీ పురాణ సుబ్రహ్మణ్య శర్మ, కవిత్యోపాసి మనస్సు శ్రీ నంది రామ్మోహన్ రావు గారు, నేను దైవదేవం, పాటల పేటికతో రామన్ గారు, జగన్నాథాచార్యులు గారు, ఓలూటి గారు కూడా మాతోనే ఉన్నారు. ఇంకా టి రామ్మోహన్ రావు గారు, డిఎస్ఆర్, టిఎస్ భట్ గారు, పద్మజానత్మల గారు కూడా మాతోనే ఉన్నారు. గన్నం తీరం ఇక్కడి నుంచి బయలుదేరి తిలక్ సోదరుడు గంగాధర రామారావు గారిని కలిస్తే సంగతులు ఎన్నెన్నో మన వెంట వస్తాయి. కళల పట్టుపిచ్చి రూగుతున్న కిరీటం ధరించాడు. కళ్ళశివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు. జీవితాన్ని ప్రేమించినవాడు, జీవించడం తెలిసినవాడు, భవనవాళైన ఊహావర్ణారణవాళ మీద ఎదిలించిన సూర్యుడు, ఇతరేతిని తన ప్రియుడు నరుడు మనకి వరుడు తిలక్. కాలం అతన్ని తీసుకువెళ్ళిన కంఠం కలకాలం నిలిపి ఉంటుంది.
కాలానికి రూపం లేదు, కాలానికి రూపం లేదు, దానికి పాపం లేదు. కాలం అర్థం లాంటిది, అన్యుగమైన స్వర్ణయుగమైన అది మన ప్రతిబింబం. కాలం ఒక వలయం లాంటిది, దానికి కేంద్రం లేదు. ఎవరికి వాడే ఇచ్చా క్రియాబలంతో వన్మోజ్వల వలయాలను సృష్టించగలుగుతాడు. కాలం ఒక జాలం లాంటిది, తల్లి మూసి మనిషి ఇచ్చిలో పడతాడు, చెప్పి బరుడు ఇచ్చి బరుడు దాన్ని ఛేదిస్తాడు. కాలం ఒక సవాయి వంటిది, కాకతి వంటిది అందుకుని ముందుకు సాగిపోతాడు.
ఎంత బాగా అన్నాడు. మనం ఇప్పుడు తిలక్ని కలగంటున్నాం, ఆయన గదిలోనే ఉన్నాం. గంగాధర రామారావు గారు ఏది మీరే ప్రారంభించాలి.
తిలక్ రాశాడు భూమి తన చుట్టూ కన్ను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుందని, మాయూరు భూమిలాగా తన చుట్టూ కన్ను తిరిగి కాలం వృధా చేయకుండా తినగా ధనవంతుడి చుట్టూనే తిరుగుతుంది. అందుకనే అమృతం చూసిన రాత్రి చీకటి రాత్రిలోనే ఉండిపోయింది. తిలక్కోవటమే ఎదురు చూస్తుంది. తిలక్కు ఏ చుట్టూ పెడుతున్న వారైనా తిలక్కును మల్లె పువ్వు తెల్ల గులాబీ అంటూ పోల్చడం సహజం. అది తిలక్ యొక్క కౌకుమారంతో కూడిన ఆకర్షణకు నిదర్శనం. తిలక్ శ్రీమంతుడని, అలా వైకుంఠపురంలో సర్వలాప్త సజ్జత చెయ్యిపై సుందరవధువు కవోసిన పదంలో మైమరచి బాహ్య ప్రపంచకు ఆకలి కేకలు శోకాలు వినిపించని ఏకాంతంలో పద్యాలు రాసుకునేవాడిని కొందరు ఊహ. ఆ కోణలోంచి తిలక కవిత్వాన్ని పరిశీలించిన వాళ్ళు ఉన్నారు. ఇది నీ కత్తులు చూసిందేమి అని రాశాడు తిలక్. తిలక్ నిర్జీవితంలో వీటిన కత్తులు కదా, కొంచెం వినిపించాలన్నది నాకు. మా నాన్న సత్యనారాయణమూర్తి గారు 1944లో హఠాత్తుగా గుండె కొట్టుకుని మరణించారు. ఈ సంఘటనలో తిలక్ జీవితం ఒక దురదృష్టకరమైన మలుపు తిరిగింది. అందరిలాగే మా తండ్రి గారి నిర్యాణం తిలక్ను తీవ్రమైన ఆవేదనకు గురి చేసింది. ఆ ఆవేదన తిలక్ను మానసికంగా కుంగిపోసింది. అప్పటి నుంచి తిలక్ భయాందోళనకు గురయ్యాడు. అర్ధరహితమైన మృత్యువు అతన్ని అనుసరణం పట్టి తీయించింది. ఎందరు డాక్టర్లు అతనికి ఏఐడీ లేదని ధైర్యం చెప్పినా తిలక్ ఆ యాంగ్జైటీ న్యూరోసిస్ నుంచి బయటపడలేకపోయాడు. అప్పటికే మంచి ఉత్సాహంగా కవిత్వం రాసే రోజులు. తిలక్ తగ్గంగా వ్యాపించే కవిత్వం రాసేవాడు. అనారోగ్యానికి గురి కావడంతో ఒక దశాబ్దం పూర్తిగా బాహ్య ప్రపంచానికి మరుగైపోయాడు.
అలా అనుకోకుండా బాహ్య ప్రపంచానికి దూరం కావడానికి ముందు తిలక్ తొలిసైతం నడిచిన నడక ఎలా ఉండేదంటారు సుదర్శన గారు అన్నట్టు జగన్మోహనరెడ్డి గారు తిలక్ గారి పద్యాలు పాడాలి. మీరు
అనంత విశ్వాల రహించుకున్న ప్రతి పదార్థం ప్రణవజీయనాద తేజో సదనముగా నడచిపోవు రూపమే లేని ఊర్వశీ సుందరీలను రూక్షమేలేని నటరాజు పాదం మేలే
ప్రభాతము సంధ్య శీర్షికతో తన తొలి కవితల్ని 1938లో తిలక్ ప్రచురించారు. కృష్ణశాస్త్రి ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్న కృష్ణశాస్త్రి రచించిన ఊర్వశీమూర్తిలోని ప్రగాఢ తాత్వికతను చిన్న వయస్సులోనే తిలక్ చక్కగా గ్రహించిన వైనం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ప్రతి పదార్థము వస్తువు ప్రణవ దివ్యనాద తేజోపదనముగా నడిచిపోవు రూపమే లేని సౌందర్యం దాని అనుభూతి ఊర్వశి. కృష్ణశాస్త్రికి వలనే చేటగీతిని జే ఛందస్సును సమపాళల్లో ఉపయోగించుకున్నాడు తిలక్ తొలి కవితల్లో. ఛందస్సుని కవిత్వానికి వాహికగానే తప్ప అతిక్రమించడానికి కట్రంగా తిలక్ ఎప్పుడూ భావించలేదు. అందుకు ఈ రచనల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చివరిదాకా కూడా తిలక్ పద్య ఛందస్సుని ఛందోముక్త వచనాన్ని ఇష్టవచ్చినట్లు నిష్పక్షపాతంగానే వాడుకున్నాడు. తిలక్ తొలి వచనంలో ప్రేయసి అయినా తల్లి అయినా ప్రకృతే తప్ప ఒక నిర్దిష్ట మానవ కాంత కాదు. కృష్ణశాస్త్రి ఊర్వశి కావ్యం చివర చేరుకున్న గమ్యమే తిలక్ కవితకు ప్రారంభ స్థానంగా తోస్తుంది. ప్రకృతిని ప్రేయసిగా భావిస్తూ ఇలా అంటాడు.
పద్మినీ కళ్యాణ విమలమూర్తి మామచీన మధుర హృదయ భావ విరచిత ప్రేమిని తిరుతిర పాటలాతరస్మితమవు నీవు నా హృదంతరాళమున అనారతము మ్రోగు ప్రణయనాదము మోడు మురుసి దాటి నత్తి వాత్మిక మూర్తి.
హృదంతరాళమున మ్రోగు ప్రణయనాదము ప్రణవనాదమై స్వాత్మిక మూర్తి ఊర్వశిగా రూపుదాల్చడం కృష్ణశాస్త్రి ఊర్వశి కావ్యంలో ప్రతిపాదించిన ఆత్మకథ. అది భావ కవిత్వం కాదు, అనుభూతి సారం. తిలక్ దాన్నే ప్రతిధ్వనించాడు, కాని ప్రకృతిని మాతృమూర్తిగా కూడా దర్శించాడు. ఆర్తులను గుర్తించే గాలిగుండె, తల్లి కౌగిలి వదలలేని శిశు ప్రవృత్తి రెండూ కనిపిస్తాయి ఇందులో. తిలక్ కవిగా వ్యక్తిగా సాగించిన అన్వేషణ యొక్క మౌలికత కూడా మనకు ఈ తొలి రచనల్లోనే కనిపిస్తుంది.
దిశల కొసలన్ని చూసి జోలుగా చూసి ఒక్క నాదము కొరకు ఒక గీతిక కొరకు తిరుగాడు శిక్షకుడా చెరలేని శిక్షకుడా తనువ కన్నీసి మళ్ళకు తెలివి తంగాల వ్యక్తులకు పరమేశ్వరుని నుంచి దౌత్యమదిగులదేను కరుణతో స్వర్లోక పరమనాదబ్రహ్మణి ఈ జీవవేణువులు ఇంకవేమి
అక్షరాలు కన్నీటి జడులలో తడిచే దయా పారావతాలు అని తర్వాత చెప్పుకున్న తిలక్ మూర్తిమత్వము ఈ తెలి కవితల్లో రూపం దిద్దుకుంటూ కనిపిస్తుంది.
తిరిగి 1955 ప్రాంతానికి తిలక్ కొంత మనస్థైర్యం ఇచ్చింది. తిరిగి సభలకు సమావేశాలకు వెళ్లడం ప్రారంభించాడు. కానీ తిలక్ కి సుఖంగా బ్రతికే అదృష్టం లేదు. ఇప్పుడు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. రానుగాను అతని సమస్యలు మరియు తీవ్రమయ్యాయి. దీనికి తోడు 1963లో మా తల్లిగా రామచోదన్ గారు నిర్యాణం చేశారు. పిల్లకి ప్రాణంలో ప్రాణంగా ఊపిరిలో ఊపిరిగా మాట్లాడిన నేను పిల్లక్ గాగవని సానుభూతి అర్థం చేసుకుని అతనికి ఎంతగానో అండగా నిలిచాను. నా సోదరుడు ధనంజయుడు తిమ్మేశ్వరరావులు నాకు సహకరించారు. మా అక్క కుందరి పిల్లక్ని ఎంతగానో ఆదరించింది. పిల్లక్ మళ్లీ ఉత్సాహంగా తిరిగే రోజులు వచ్చాయని అందరూ ఆశించాం. కానీ ఆ రోజు రాకుండానే పిల్లక్ గుండెపోటుతో మరణించాడు. తెలకపోతే భూమి కంపించలేదు, నక్షత్రాలు వాళ్ళు పడలేదు, ప్రజల ఆక్రమంతో ఆకాశం ఎరుపెట్టలేదు. అందుకనే తిలక్ ముందే ఊహించి రాసుకున్నాడు. అంతా నిద్రపోతున్నారు, పాపం ఎవ్వరికీ తెలియదు నేను అమరుడని. తిలక్ చాలా సాధారణ వాడు, ఆశావాది, జీవితంలో ఓటమిని అంగీకరించిన వాడు, ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలకరించేవాడు, ఇంట్లో అందరికీ స్నేహితుల్లో ఉండేవాడు. అందరి సమస్యలు తిలక్తో చెప్పుకునేవారు. తిలక్ ఎంతో ఓర్పుతో విని సలహాలు ఇచ్చేవాడు. పిల్లకి అసలు కోపం అనేది లేదంటే అతిశయోక్తి కాదు. కనీసం పిల్లలనైనా గట్టిగా మందలించేవాడు కాదు. అరుపులు కోపావేశాలు అనాగరిక లక్షణమని పిల్లక అభిప్రాయం.
శ్యామసుందర్ గారు అభ్యుదయోద్యమం నాటి నుంచి బాలగంగాధర్ తిలక్ ను దగ్గరగా గమనించిన కవి, తిలక్ వచన కవితలో పరిణామాన్ని ఆకలించుకున్నవారు గనక ఆలోచనలు రచనలు ఆయన సామాజిక స్పృహ గురించి చెప్పాలి.
పట్టణాలు వదలి పాపాలను భద్రపరిచి బాంధులకు భయపడి పరిగెత్తారు. నెయిలు మొయిలు పోయిన మెరుపుల్లా, ఎరపు కరిగిన ఉరుముల్లా దేవరకొండ బాలగంగాధర తిలక్ యవ్వనారంభంలో స్వయంగా చూసిన దృశ్యం అది. మద్రాసు నగరంలో హార్బర్ ప్రాంతాన 1942లో జపాన్ వాడు బాంబులు వేశాడు. ప్రజలు భీతార్థులై పరుగులు తీశారు. కాని బాటల ప్రక్క కూర్చుని అడుక్కుంటున్న కబోదులు ఎక్కడికి పోగలరు? దారిలో చలనం కనిపించడం లేదు. సావంతులు రావడం కన్నా తమ బ్రతుకి సార్థక్యం ఏముంటుందన్న సుమాతబోలు. ఆకాశపు కప్పు క్రింద అనంత విశ్వపు గదిలో ఆకలితో ఆడుకుంటూ ఆకలిని అరగిస్తూ ఆకలిని ఆవరిస్తూ నల్లని మట్టి గుడ్డల్లా చూస్తున్నారు. కాని ప్రభుత్వం ఈ వీలుల పాటిస్తుందా? వీలు కష్టే పూడుస్తుందా? అది తెలుస్తుంది. లోక వృత్తానుశీలను నూతన కవితావేశాన్ని శుభ్రతరం చేసింది. ఆ సామాజిక చైతన్యంతోనే ఆయేడే ప్రాతకాలం బయట జరిపి ఆకలి మాడుపు వాచిత వాచిత తిరిగే దీనుల ఒక చెప్పిని తెరిచే సుందర రక్షసివా అని ప్రశ్నించబెట్టింది. 1942 తర్వాత తిలక్ రచించిన కవితలలో సామాజిక దృష్టి వెతకనక్కర్లేకుండా దొరికింది. పైగా సామాజిక స్పృహ స్థాయిని దాటి సామాజిక చైతన్యం స్థాయికి పరిమితమైంది. ద్వితీయ ప్రపంచ యుద్ధం ఘోరంగా జరుగుతున్న కాలానికి చెందిన కవిత సైనికులు ఇస్తారు. ప్రపంచమంతా దాదాపు యుద్ధరంగంగా మారిన 1943 రచించబడింది ఆ కవిత. విపత్తుకి విపత్తుకి నడుమ దొరికిన విరామంలో సైనికుని హృదయాన్ని చిత్రిస్తుంది కవిత. చిరుగులను నిరంతరాయంగా ఊరించే బాల్యాన్ని, బాల్యంతో అవిభాజ్యంగా తన పుట్టిన ఊరిని, తన నెత్తుల్లో తరంగలించే తల్లి బిడ్డాన్ని, కట్టుకున్న ఇళ్లాల్ని జ్ఞాపకం చేసుకుంటూ నిద్రకు వెళ్లి చివరకు రాసిన ఉత్తరమది. అందుకే వ్యక్తాల్యక్తాలన్నది తారక్లాడే అతని మనస్సును గాఢంగా చెప్పించగలిగింది. లేఖా ప్రక్రియను ఎన్నుకోవడం వల్ల తిలక్ ఒక సౌలభ్యం సాధించాడు. పాత్రగత మనోవేదనలను యథేష్టగా అభివ్యక్తం చేయగలిగాడు. ఆఖరి పాదమే సైన్యాధిపతి ఇచ్చిన కీ మార్చ్ అనేసరికి కదలాలి తాను తన వంటి సైనికులు. తెలుగు ఆధునిక కవితా శ్రేణిలో లేఖా ప్రక్రియతో వచ్చిన కవితల్లో ఇదే మొదటి. అంతకు పూర్వం శ్రీశ్రీ మహాప్రస్థానం కొంపెల జనార్దన్ రావుకు అంకితమిస్తూ ముఖాముఖిని తన వేదన వ్యక్తం చేసుకుందుకు దాదాపు లేఖా ప్రక్రియనే స్వీకరించాడు. అందుకే అది ఆత్మాశ్రయ ధోరణికి ప్రాధాన్యతనిచ్చింది. వస్త్రాశ్రయంగా ఒక పాత్ర ఆత్మ ప్రత్యయాన్ని కీల పరిశీలనని పొందుపరిచిన మొదటి కవిత కీలక సైనికులు ఇస్తాను. భావం ఎంత ఉదాత్తమైనదైనా దానంతట అదే ఉత్తమ కవిత్వం కాదు. సామాజికులు ఆమోదించిన స్వరూపంలో దాన్ని అభివ్యక్తం చేసినప్పుడే అది కవిత్వం అవుతుంది. స్వరూపంలో గల అంత స్నాయువులే భావచిత్రాలు, వీడియోగ్రామ్ భావచిత్రాలు, ఇమేజెస్ సమ్మేళనంతోనే భావచిత్రాలు రూపొందుతాయి. ఉత్తమాభివ్యక్తి ఉత్తమ కవిత్వంగా దీపిస్తుంది. ఆర్తగీతిలో ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి, ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి, ఏ బుద్ధదేవుడి జన్మభూమికి గర్వస్థులు అంటూ ప్రశ్న చరాలు సంధించింది. తాను దర్శించిన యథార్థలోక వృత్తాలన్నీ పూర్తిభవత్ దైన్యాలు, హైన్యాలు, సుభిరాశ్రుతలేల నిరసి, దక్ష సవాకార వికారాలు. కనుకనే తాను సహృదయ విలోకిగా కృత్రిమ వేషాన్ని అభినయించలేడు. కవి అభివృద్ధిలోని సమాస జాతీయం భాషాధికార ప్రకర్త కోసం కాదు, జీవన దైన్యాన్ని, మానవతా దృష్టికి సాంద్రతని సచిత్తంగా వ్యక్తం చేయగల దృఢగాత్ర ధర్మాలు. పదాల పోహలింపులు సమాస ఘటనలో తిలక్ కళాస్పర్శ విస్పష్టంగా ద్యోతకమవుతుంది. పదాల అంతర్నాదాన్ని వినగలిగే లోపలి చెవి నిశ్చితంగా అతనికి అమరింది. ఇన్నోవేటబుల్ వాయిస్ కోసం అతని అన్వేషణ నిరంతరాయంగా సాగుతుంది. చేతి చెందిన ఏవో బలహీన పదాలతో అతని హృదయం తృప్తి చెందదు. సామాజిక చైతన్యం గల కవి కనుకనే తిలక్ మానవత లేని లోకాన్ని స్థుతించలేం అని నిర్ద్వందంగా ఉద్ఘాటిస్తున్నాడు. నాగరికతారణ్యవాసం ధరిస్తూ హృదయమున్న కవి తాను ఒక మానవుడేనని ఎలా సరికెత్తుకు తిరగలడు? ఒక్క నిరుపేద ఉన్నంత వరకు నాకు శాంతి కలగదు ఇంత నేస్తాం అంటూ తన హృదయాక్రోశాన్ని మిత్రులతో పంచుకుంటారు. తన ఆర్తి పరాన్నభుక్తుల సౌధాంతరాలకు పయనించలేదని తనకు తెలుసు. భగవంతుల విచలింపచేయలేదు, రాజకీయవేత్తల గుండెల మొదలయ్యే స్పర్శించలేదు. అందుకే తిలక్ తన ఆత్మగీతిని ప్రజ్ఞాపూర్వకంగా విడిచిపెట్టాడు. అసమగ్ర దృష్టితో కొందరు విమర్శకులు తిలక్ ప్రాబంధిక భాష ఉపయోగించాడని ఆరోపించారు. అలాంటి వారికి అటు ప్రబంధాలలోని భాషతో గాఢపరిచేయమూలే. ఇటు కవి భాషా పరంగా సాధించే నూతన సృజనాత్మకతను గురించి తెలియదు. ప్రబంధాలలో మగ్గిన పదాలను, పదబంధాలను ఎక్కడా ప్రయోగించలేదు తిలక్. తానుగా వినూత్న పద సముచ్చయాలను సృజించుకున్నాడు. పదచిత్ర భావచిత్ర మగ్నతా విరహిత పదజాలం అతను ఉపయోగించలేదు.
సోమసుందరి ఇలా అంటుంటే గుర్తుకొస్తుంది, మేఘనాకర్త, కపాల బంతృత్వ, ప్రార్థన, నీడలు, మన సంస్కృతి వంటి కవితలు ఇంకా చాలా ఉన్నాయి. అమృతం కృషి రాత్రి చంపుట నుంచి నిన్న రాత్రి కవిత ఏదో డిఎస్ఆర్ గారు వినిపించండి. మీరు
ఒక్క మాట, నిన్ను రాత్రి దేవుడు వచ్చి నా మనసు మీద కూర్చుని దీనంగా నా చేసి చూసి కన్నులు పెంచుకున్నాడు. ఏమైనా అన్నానా, నేనేమైనా అన్నానా? ఆకలి అని ఆకలి కొని అన్నింటా విఫలుడై ఆత్మహత్య చేసుకున్న అబ్బాయిని గురించి అడిగానా? అమ్ముకుని యవ్వనం, అలసిన జీవనం సాగించి సాగించి సంఖ్యవేళ వరకు చేసుకున్న కానిపరికి మాట చేశాను. చీనాతో యుద్ధంలో చిటికిన కొడుకు వార్త విని చీకట్లో ఏట్లో దూచిన ముసలిదాని పసర గుండెను చూపించాము. కాంగోలో, క్యూబాలో, సైప్రస్ లో, లావోస్ లో కాలి కమురు పంపుకొచ్చే కాలం కథ, మానవ వ్యథ నేను వివరించాను. నిజం చెప్పు, నిజం చెప్పు, నిన్ను గుర్తు, నన్ను గుర్తి, ముఖ్య శిస్తులేని చిలం గుర్తి, ఏదైన సుందర హృదయ పాత్రం నిండిన హలాహలం గుర్తి నిజం చెప్పమని అడిగానా, నిందించానా, నిర్బంధించానా? నాకు తెలుసు, నాకు తెలుసు. గెలుపులేని అసలు చెప్పు, నాకు తెలుసు, నాకు తెలుసు. దేవుని చిక్కిళ్ల మీద దీనంగా జారే కన్నిటిని దీపకాంతిలో చూసి చదుక్కున్న గాలితో లేచి కౌగులించి ఊరడించి కన్నీటిని తుడిచి వెళ్లి రమ్మని వీటి చివరిదాకా సాగనంచి వచ్చాము. నాకు తెలుసు, నాకు తెలుసు. మానవుడే దానవుడై తిరగబడినప్పుడు పాపం పెద్దవాడు కన్ను కడిపి ఏం చేస్తాడని.
గంగాధర రామారావు గారు తిలక్ చదివిన చదువు గురించి, పుస్తకాల గురించి ఆయన చెప్పాలి.
తిలక్కి ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే స్కూలు కాలేజీ చదువుల మీద నమ్మకం లేదు. ఆ కారణం చేస్తే తిలక్ లైలా కాలేజ్ మద్రాస్ లో ఇంటర్ ఒక సంవత్సరం చదివి తర్వాత చదువుకి వచ్చి చెప్పాడు. డిగ్రీ లేకపోయినా తిలక్ ఇంగ్లీష్ భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఇంగ్లీష్ లో ఉత్తమ సాహిత్యం అంతా చదివాడు. గిబ్సన్, ఆస్కార్ వైల్డ్, జాక్ జెర్నాషా, మార్గరెట్ మిచెల్, జేన్ ఆస్టిన్, థామసెట్ మామ్, డిహెచ్ లారెన్స్, స్టాన్లీ గార్డ్నర్, అగాథా క్రిస్టీ, పీజీ ఉడహౌస్, సాక్షి, పీర్స్ షెల్లీ, ఇలాగే వేరు వేరు విషయాలకు సంబంధించిన సాహిత్యంలో అభిరుచులు తీగించేవారు తిలక్. తెలుగులో తెలం, గురదాడ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైన వారి రచనలు, అటు ప్రబంధ సాహిత్యం, ప్రాచీన సాహిత్యం అన్ని అభిమానించేవారు తిలక్. అందువలనే ఒకే కాలంతో అటు వక్కాలని రాశాడు, ఇటు గేయాలని రాశాడు, రచన కవితలు రాశాడు. తిలక్ను ఒక కాలమిస్టు తప్పుగా అర్థం చేసుకుని వ్యాఖ్యానించినట్టు కవిత్వంలో టెక్నిక్ ప్రధానం కాదు. తిలక్ శరత్ నవలు అంటే అమితమైన ప్రేమ. అంతటి నవలాకారుడు లేడిని కనీసం మన దేశంలో తిలక్ అభిప్రాయం. తిలక్కి బెంగాలీ భాష అన్నా, వారి సంగీతం అన్నా, మనుషులు అన్నా ఎంతో ఇష్టం. సైకిల్ పంకజ్ మల్లిక్ పాటలు తిలక్ ప్రీతి. కాలాతీత రీతిలో నవల తిలక్కి బాగా నచ్చింది. ఆ రచయితులు ఒక ఉన్నతమైన స్థానం అలంకరించి ఉండేదనుకునేవాడు.
ఇక్కడ ఇద్దరు రామ్మోహన్ రావు గారు ఉన్నారు కనుక ఇంటి పేరుతో పిలుస్తున్నా. నంబర్ రామ్మోహన్ రావు గారు, మీరు విజయవాడలో జ్యోతి మాసపత్రిక సంపాదక వర్గంలో ఉండగా తిలక్ గారి నుంచి దేవుణ్ణి చూసిన వాడు, అతని తేలిక, నవ్వు, ఏడు చేయని మనిషి వంటి గొప్ప కథలు రాబట్టారు. ఆయన్ని అలవాటైన పడికట్టి వాళ్లతో కాకుండా అనుభూతి ప్రధానంగా అంచనా కట్టారని మీరు అనుకుండడం నాకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, తిలక్ కవిత్వ తత్వం గురించి మీరేమనుకుంటున్నారో.
నా కవిత్వంలో నేను దొరుకుతాను అని తిలక్ ఒక అసంపూర్ణ రచన చేశాడు. దానిలో అతడు, ప్రతి కవిత్వము కవి తన మీద తాను రాసుకున్నదే ఓ విధంగా, ఎందుకంటే కవిత్వం అల్టిమేట్ గా సబ్జెక్టివ్ కదా, నా కవిత్వంలో నేను దొరుకుతాను అంటాడు. తిలక్ కవిత్వం చదివితే అతని మొత్తం మూర్తి మనకు కళ్లకు కడుతుంది. అతని ఆశలు, ఆశయాలు, భయాలు, వేదనలు, సంవేదనలు, అతని జీవిత వేదాంతం అన్ని అతని కవిత్వంలో దొరుకుతాయి. తనపై ఏ ఏ ప్రభావాలు పనిచేశాయో రాస్తూ తిలక్ ప్రబంధాలు, తద్గత వర్ణనలు చదువుకుంటూ అలాంటివే రాస్తూ కూడా ఏదో తృప్తి ఆనందము పొందలేక, ఇంకా ఏదో నాకు తెలియనిదేదో ఉందనుకునే బాల్యంలో ఒక మునిమాపు వేళ మా ఊళ్ళో ఒక కదంబ వృక్ష ఛాయలో మొదటిసారిగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తమ ఊర్వశీ ప్రవాసంలో నుంచి, వినరాగి విభావరి వేలాచాల నీ మకలు చరణ మంజీరము గుసగుసలో అన్న గేయం విన్నప్పుడు తనకు కొత్త చైతన్యం కలిగిందంటాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక పల్లెటూరి పులిమేరలో నన్ను నిలబెట్టి ఒక విప్లవ యువకుడు, శ్రీశ్రీ ఓ కవిత కవిత తన గంభీర కంఠంతో వినిపించినప్పుడు నేను చైతన్యకు మరో వంతును నిలిచానంటాడు. తిలక్ దాన్ని పూర్తి చేస్తే ఎలా ఉండేదో చెప్పలేను గాని నా మట్టుకు నాకు ఒకటి అనిపిస్తుంది. నిజమే, తిలక్ మీద మొదట కృష్ణశాస్త్రి ప్రభావం పడింది, ఆ తర్వాత కొన్నాళ్లకి శ్రీశ్రీ ప్రభావం పడింది. అయితే కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ ఉత్తర దక్షిణ ధ్రువాలు అయినప్పుడు ఈ ఇరువురి ప్రభావాలు ఒక కవి మీద పడితే అతడు చేయగలిగింది ఒకటే, అది ఇరువురిని సమన్వయించడం. తిలక్ తన కవిత్వంలో కృష్ణశాస్త్రిని, శ్రీశ్రీని సమన్వయం చేశాడు. కృష్ణశాస్త్రి థీసిస్, శ్రీశ్రీ యాంటీ థీసిస్ కాగా తిలక్ సింథసిస్.
మరే ఇది అక్షరాల నిజమని అమృతం కురిసిన రాత్రి వసుభూత గీతం, గానలో నీతో, అదృష్టార్థ గమనం, వెళ్ళికొండి వెళ్ళికొండి, నిజలేదు నీ పాట ఉంది, ప్లస్ ఇంటూ మైనస్, కిటికీ, జరగోత్కంఠిత వంటి ఆయన కవితల్లో కనిపిస్తుంది. ఇదిగో బాణలో నీతో కవిత. రామం గారు మీరు వినిపించండి.
ఆకాశాన్ని మేఘం నల్లము తంబడిలా కప్పుకుంది, ఆనందం మనసులో మయూర బర్హంలా ఉప్పుతుంది. ఆలోచనలు ఎందుకు తవ్వని విలోచించు అర్థాసంతని సందేహం వదలి నా సంతతిని నుంచి కళ్ళెత్తుతుంది. అరటితోట నడుం చుట్టి కాలువ ఏటవాలుగా మలుపు తిరిగింది. నారికేళ వనాంతాన ప్లాటినం సంకేతంలా మెరుపు పెరిగింది. నీ ఒంటి మీద తిరిగంతం సువాసన నా మనస్సును చుట్టుకుంది. నిర్మిత్ర కాంక్షారమ్యమై దీపమై నా జీవితం వెళ్తుంది. చినుకుల కరణేత వస్త్రాన్ని శృంగారించుకుంది ధరిస్తుంది. హిందువారం పులకరించి ఇది చిక్కుకూరని పోతుంది. ఆకుపచ్చని ఉత్సాహంతో విజృంభించింది ప్రాణశక్తి. ఆనంద వల్లరి చేసి అందించుని అజరామృత చూసి వానలో కానలో నాకు అజరామ ప్రాచీనత స్ఫురిస్తుంది. వార్షికార్థం నాకు యక్షపతి సౌందర్యాన్ని రచిస్తుంది. బాబులోని ఈజిప్టు నాగరికతా స్థూపాలలో నీడలలో నానప్పుడు మన ఇరువురిని మధురం సేవించినట్టు గుర్తుకొస్తుంది.
పిల్లకి సంగీతం అంటే ఇష్టం. చక్కగా మధురంగా ఎవరైనా పాడుతుంటే పిల్లకి మైనట్ వినేవాడు. కానీ పిల్లకి రాగాలు, సంగీతంలో సంగతులు, నేతులు, అత్యధులు వింటే హాయిగా ఉండాలి. అందరి కవులకి ఉన్న బలకనితే సాహిత్యం ఆకట్టుకోవాలి. సంగీతానికి ఈ సాహిత్యం ఒక ఆలంబరే కాని అంత ప్రధానం కాదని నేను వాదించేవాడిని. నా భార్యకి ఒక పాటలు పాడించుకునేవాడు. మా ఊరి అమ్మాయి దీని ఇందరికంటే జానకీ బాల బాగా పాడుతుందని పిల్లకి ఆమె చిన్నప్పుడు ఎన్నోసార్లు ఇంటికి వచ్చి పాడించుకునేవాడు.
పాటంటే గుర్తుకొచ్చింది. పిలక్కి గారి మేనల్లుడి మూర్తి ఆయన పాటలను కొన్నింటిని స్థిరపరిచి ఏళ్ల క్రితం శ్రీ రామారావు గారి అమ్మాయి పద్మకాంతి చేతని మన రేడియోలో పాడించారు. వాటిలో ఒక పాట జ్ఞాపకాల్లో మిగిలేది గొప్ప కవితా శిల్పంతో వచన కవిత ప్రక్రియలో వైవిధ్యంతో అమృతం చూసిన రాత్రి సంపుటి కదా. అందులో కొంత స్వాత్రికుడిగా కనిపిస్తాడు, కొంత సంప్రదాయ నిరసన చేస్తాడు. ఆయనకి స్థిరపడి ఉన్న సాంఘిక సంప్రదాయాల గురించి ఎలాంటి దృక్పథం ఉండేదో
మీరే చెప్పాలి రామారావు గారు.
తిలక్ చాలా అన్కన్వెన్షనల్. తిలక్ సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, గుళ్ళు, ప్రదక్షిణాలు వీటి మీద విశ్వాసం లేదు. కానీ ఎప్పుడైనా ఏ వర్గమైనా చేయవలసి వస్తే తిలక్ సాధన లేక పట్టుకొని కట్టుకుని కూర్చునేవాడు. తన భావాలతో ఇతను ఒప్పించడే కాని మెప్పించడం ఎంత మాత్రం జాతకా తిలక్కి. ఇష్ట సత్యం ఏమిటి అన్న విషయంపై ఎంతో తాత్విక చింతన మాత్రం ఉంది. కానీ మతవైద్యం లేదు. మన సంస్కృతి, మన కల్పం, మన నాట్యం, మన పండగలు ఇవన్నీ తిలక్కి ఎంతో గౌరవం ఇస్తాం.
రామ్మోహన్ రావు గారు నువ్వు మాట్లాడగాలి. అభినవ భారతం
అందాలి, పట్టుకోవాలి. అది ట్రాన్స్పరెంట్ చీకటై ఉండాలి. నిన్ను పలకరించాలి. కవిత కొత్త అనుభవాల కాంతి పేటిక తెరవాలి, కదిలించాలి అని. ఇందులో అనుభూతి, అనుభవాలు అనే మాటలు ఆధారంగా తిలక్కి అనుభూతివాద కవి అనే ముద్ర పడినట్టు తోస్తుంది. నిజానికి మంచి కవులందరూ అనుభూతి కవులే. అనుభూతి లేనిదే మంచి కవిత్వం రాదు. తిలక్ ప్రపంచాన్ని కాదనలేదు, సామాజిక స్పృహ అక్కరలేదనలేదు. సామాజిక స్పృహతోనే కవిత్వం రాశాడు. నవత కవితలో అతడు ఇలా అన్నాడు: ఈ కాలంలో బ్రతుకు, ఈ ప్రపంచాన్ని ప్రతిఫలించి, ఇంటికున్న కిటికీలన్నీ తెరచి అన్ని పవనాలని ఆహ్వానించి. అంతేకాదు, నువ్వు చెప్పేదేదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి, ఇంచుకుని రావాలి అని కూడా అన్నాడు. శ్రీశ్రీ కూడా ఇదే విషయం వేరే మాటల్లో ఇలా అన్నాడు: కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పం అనర్థం. నీదైన అనుభూతిని పాఠకుడికి హత్తుకునేటట్టు చేయగలిగిందే ఉత్తమ కవిత అని తిలక్ అభిప్రాయపడ్డాడు. కవిగా తిలక్ రాజకీయవాదాలతో ప్రమేయం పెట్టుకోలేదు. అలాగని అతనికి ఒక జీవిత దృక్పథం లేదని కాదు. లోకంలోని బాధలకు, అన్యాయాలకు, యుద్ధాల దారుణాలకు అతడు చెలించాడు. ఆధునిక నాగరికతలోని కృత్రిమత్వానికి, కుళ్ళుకు, మోసాలకు, దౌర్జన్యాలకు అతడు స్పందించాడు. అయితే అతడు జీవితాన్ని అసహించుకోలేదు, జీవితాన్ని ప్రేమించాడు, జీవితంలోని సౌందర్యాన్ని ఆస్వాదించాడు. ఈ అనుభూతులన్నీ అతని భావనలో కరిగి అపూర్వ సౌందర్యంతో కూడిన కవిత్వంగా అతనిలో నుంచి వెలువడ్డాయి. కవిత్వాన్ని అతడు ఆల్కమీతో పోల్చాడు. తిలక్కి కూడా కవిత్వపు ఆల్కమీ తెలుసు. కనుకనే అతడు కరుణార్ద్ర గీతాలను, మధుర ప్రేమ గీతాలను కూడా తనదైన ఒక విలక్షణ భావనతో రచించాడు.
విలక్షణ భావం అని రామ్మోహన్ రావు గారు అన్నారు గనక, తిలక్ విలక్షణమైన మరో మంచి కవిత ఇదుపు. భట్టు గారు మీరు వినిపించండి. భాత్రీజనని గుండె మీద యుద్ధపు కొరకంతుల ఎర్రని రవ్వని మీరెవరైనా చూశారా? తన్నీరైనా విడిచారా? కోటి కోటి సైనికుల ఊడిపడిన కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను మీరెప్పుడైనా చూశారా? తన్నీరైనా విడిచారా? దరిద్రం నోరులేని కడుపు తెరుచుకున్న నాలుక, బూడిదలో వ్రాసుకున్న మాటలు మీరెప్పుడైనా చూశారా? తన్నీరైనా విడిచారా? కాలం గురిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే నిండి చేతుల మానవత్వం తెల్లబోయిన దీన దృష్టిని మీరెవరైనా చూశారా? తన్నీరైనా విడిచారా? ముడుచుకున్న కాగితపు గుండెలు తిరిగిపోకపోతే అణుచుకున్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముందు మీరిప్పుడైనా మేలుకుంటారా? చీకటి తెరలను తీరుస్తారా? ప్రభాత రూపంచిక కల్పిస్తారా? ఒక్క నిమిషం. సుదర్శనం గారు, జగన్నాథాచార్యుడు గారు తిలక్ పద్యాలతో మళ్లీ ఏదో చెప్పబోతున్నారు.
తిలక్ చివరి దశలో 1965 ప్రాంతాల్లో తెర పరంపరగా వ్రాసిన కవితల్లో వచన కవితలు సేకరింపబడ్డాయి. కానీ పద్య కవితలు ఆ అదృష్టానికి నోచుకోలేదు. అందులో గుర్తున్నవి రెండు: కర్వరీ ప్రియ, అద్వైత మాన్నతి.
రావే నల్లని గాన నా మనసులో రాపాడు శోకాకృతి, వేవే చుక్క సరాల దాల్చుకొని నా వింతైన ఇల్లాల, నిద్రావేశమున లోకమెల్ల జడభూతమయ్యే, మేల్కొన్న నా ఆవాసము రహస్యము ఇక్కటకు ఏకాంతముగా రాని.
అంటూ రావే నిలుగురులగ్గిన రమ్యచేలముల కొసలు నేల జీరాడ మోహనాంగి రాత్రిని ఆవాహన చేస్తాడు. ప్రకృతిలో జీవితంలో సౌందర్యాన్ని చూస్తూనే ఆ సౌందర్యం విషాదావృతం కావడం గుర్తించి రెండింటి సమ్యక్మూర్తిని తన కవితాసుందరిగా తీర్చిదిద్దుతూ తిలక్ సర్వరీప్రియలోనూ ఆమెనే దర్శిస్తాడు. తన అన్వేషణను గుర్చి ఇలా చెబుతాడు.
రాసులు రాసులై పొదలు రక్షస చీకటిలోన నేన విశ్వాసుని సంశయాలు సంతత సత్య గవేషణ మహాకౌశిని కారుణికం ముఖ్య విశ్వము అంతరోల్లాస విలాసములుగులాజలు జల్లిన తన్న ఆసతో
కారుణికము కవిత్వము అంతరోల్లాస విలాసమై వెలుగు చూపునన్న ఆశతో తుది వరకు జీవిత యాత్ర సాగించిన వాడు తిలక్. తిలక్ కవితా దీప్తికి భావుకతకు అనుభూతి పారమ్యానికి తార్కాణ అద్వైత మాన్మతం. ఇవి సీత రాఘవుని గురించి వర్ణించే మనోభావాలు.
నానందపు మేడలు మొదటి నాదమై మృగి నా ప్రాయోద్యానమునందు మంద పవన ప్రాణందమై నాయు ఏకాంతమునందు సిద్ధువై నన్ను లేచి నా స్త్రీచిల్ రాగరంజిత దిశా సందోహమై రాలిన
ఏమైపోయినాను ఇటులేమరిపోయిన నన్ను నేనుగా నీనై చీకటింక గురుతింపగ ఎట్టుల నేర్చి
నేను నీలో నన్ను సుజించుకొనగా నీవు నాలో లయించు ఎంకేంచా ఇది అపూర్వక్రమము సృష్టి మొదలు పుదలు కలుసుకున్నవి మనలోన కాలమాగి
ఇక్కడ సీతారాములు అంటే కవి ప్రకృతి. ఇది ప్రణయం కాదు, అద్వైత మాన్మతం. మనస్సు ప్రకృతి ఏకం కావడం అదే కవిగా తిలక్ చేరిన గమ్యం పొందిన సాఫల్యత.
బాగుంది. తిలక్ భావస్వాతంత్ర్యం, విశాల మనస్పరిధి, ఆయన కవిత్వాన్ని మించి కథల్లోనూ నాటికల్లోనూ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అట్టడుగు వర్గాల మనుషుల పక్షాన తిలక్ ఎలా నిలబడ్డారో, జీవితాన్ని విలువల్ని విశ్లేషించారో సముద్రపు తంతులు, నలజల్ల రోడ్డు, బాబు వంటి కథల్లో కనిపిస్తుంది. నీరు కప్పిన మధ్యతరగతి మనుషుల దుఃఖాన్ని ఆయన గొప్పగా చిత్రించారు తన కథల్లో. నేను సరిగ్గా చెప్పినట్టేనా రామారావు గారు?
తిలక్ చాలా భావస్వాతంత్రం గల వ్యక్తి. ఆలోచన పరిధిలో విశృంఖలంగా వివరించే వేగంగా మెంటల్ రెజిమెంటేషన్, ఇండాక్ట్రినేషన్ తిలక్ పూర్తిగా విరుద్ధం. అందుకనే తిలక్ ఏ ఇజాల ప్రజల్లోనూ ఇరుక్కుపోలేదు. మనిషి ఆలోచన శక్తిని స్ఫూర్తిని ఏమాత్రం పరిమితం చేసినా తిలక్ తగ్గించలేదు.
ప్రాణం గారు, కథకుడు సహజంగా కథ రాయడానికి, కవి తన కాల్పనిక ధోరణి నుంచి దిగి కథ రాయడానికి ఎంతో కొంత తేడా ఉంటుంది. కవి తిలక్ కథలు రాయడం గురించి, ఆయన కథలను గురించి మీరేమంటారు?
తిలక్ కథల్లో బాగా పండిన జీవితం కనిపిస్తుంది. ఈ రస సామాగ్రి అంతా ఉండగా అందులో ఆధునిక దృక్పథం కూడా కలిసిపోయి ఉంటుంది. కవులు కథలు రాస్తే ఎంత బాగుంటాయో తిలక్ గారి కథలు చదివి తెలుసుకోవచ్చు. ఒక గొప్ప కవి కథకుడు ఆ దేశం కంటే గొప్పవాడు కావచ్చు అనడానికి తిలక్ ఉదాహరణ. సుందరి సుబ్బారావు కథలో అతనికి కాలం చాలా ఇరుకుగా ఉంది, ఇరుకుగా ఇటు అటు ఊతలతో కట్టిన బోనులాగా కారిడర్లాగా ఉంది, అతని వెడల్పాటి ఆశయాలు సరదాగా ఇటు అటు పచారు చేయడానికి వీలు లేకుండా ఉంది. ఈ వర్ణన కొంచెం కొత్తరకంగా ఉంది, దీనికి స్ఫూర్తినిచ్చే మంచి వాక్యం కూడా ఉంది. 24 ఏళ్ల సుబ్బారావు ముందుర్ల మీద నుంచి కలలు జారుతూ ఉంటాయి కృష్ణశాస్త్రి చెప్పినట్లు. ఈ వాక్యం తిలక్ గారి బొమ్మ చూస్తే ఆయన ముందుర్ల మీద నుంచి కూడా కలలు అలాగే జారుతుంటాయి కాబోలు అనిపిస్తుంది. ఆశావాదిని వర్ణించడంలో తిలక్ గారు చార్లెస్ డికెన్స్ మించిపోయారు. ప్రేమలో గట్టి దెబ్బ తిన్నాక సుబ్బారావు సుమిత్రముందు చార్లీ చాప్లిన్లా కనిపిస్తాడు. అప్పుడు జాలిగా తల్లిరాగా సుబ్బారావుని చీకటి చుట్టుకుంది అంటాడు కవి. ధనవంతుల పిల్లలు స్నేహం చేస్తారు, అనుభవాలు పొందుతారు, కానీ ప్రేమను తిరిగి ఇవ్వలేరు, అది ట్రాజెడీ. తిలక్ కథలలో చాలా మంచి కథలలో ఒకటి అనిపించే రచన ఊరి చివర ఇల్లు. ఇది నిజానికి ఒక దుఃఖ జీతం. కష్టాల్లో పడి నలిగిన జీనజనులకు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ప్రేమహస్తాన్ని అందించినా దాన్ని విస్తృతంగా ధ్వంసం చేసి రాక్షసంగా ఆచారీపాన్ని మలిపేసే వ్యక్తులుంటారు. ఊరి చివర ఇల్లు కథలో రమ తన నిజమైన కోరికను వెల్లడించి పొందడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆ సిద్ధాంతాన్ని విస్తృతంగా కాలతనడం మనం చూస్తాం. తిలక్ గారి పేరు చెప్తే నల్లజర్ల రోడ్డు కథ గుర్తుకు వస్తుంది. ఇది కొంచెం పెద్ద కథ. కొంతమంది స్నేహితులు ఒక చోట కూర్చుని తోటలో విందు చేసుకుని కబురు చెప్పుకుంటున్నప్పుడు అవధానితన ఒకనాటి అనుభవాన్ని నల్లజర్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు అనే వాక్యంతో ప్రారంభిస్తాడు. చంద్రుడు భయంకరంగా ఉదయించడం ఏమిటి అనే దాని మీద విచికిత్స ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు మనోల్లాసాన్ని కలిగించే వస్తువులే సంగతులే మరొకప్పుడు భయపడతాయి అని భయపెట్టే పరిస్థితుల్లో కథ చెప్తాడు. దానిలో నల్లజల్ల రోడ్డు వద్ద కారు చెడిపోవడం వల్ల ఈ కథ వేరే రకమైన మలుపు తిరుగుతుంది. ఇలాంటి ప్రయాణంలో స్నేహితులు మాట్లాడుకునే రకరకాల సంభాషణలన్నీ ఇందులో దొరుకుతూ ఉంటాయి. కారులోని వివిధ రకాల వ్యక్తుల మనస్తత్వాలు వాటి రియాక్షన్ చాలా జాగ్రత్తగా కథలో చెప్తాడు రచయిత. గూడెం దాటాక వచ్చే ఈ అడవి పగలు మనోహరంగాను రాత్రి భయపెట్టేలానూ ఉంటుంది. అక్కడ చిరుతపులు తిరుగుతోందని దారిని వెళ్లే పల్లెజనం భయపెడతారు. వీరంతా తెల్లారి కలెక్టర్ గారింట్లో పెళ్లికి వెళ్లాలి. ఇక్కడ చంద్రుడి వర్ణన చిట్టగించండి. వెన్నెల మరి కాస్త వచ్చింది. ఆకాశం మీద చంద్రుడు ఎర్రగా ఉన్నాడు. అసహ్యంగా మానని పెద్ద వ్రణంలా ఉన్నాడు. నూరు చెక్కిళ్ళు పెరిగి వేసిన శిరస్సులా ఉన్నాడు. వలయంలోంచి కొంత భాగం ఊడిపోయి ఉన్నాడు. నాకు చంద్రుడిని చూడగానే మొదటిసారిగా భయం వేసింది. అనంతమైన శూన్యంలో నీరసంగా నిగూఢంగా ఉన్న అడవి మీద చంద్రుడు ఏదో విపత్తుకు సూచనలా దుష్టకణంలాగా అనిపించాడు. వెలవెలబోతున్న వెన్నెల కూడా కాస్త భస్మంలాగా భయపెడుతోంది. ఇలాంటి గందరగోళంలో ఒక పాము రోడ్డు ఖడ్డంగా వెళ్లి కర్ర కోసం వెతుకుతూ కొంచెం అడవి లోపలికి వెళ్లిన రామచంద్రాన్ని కాటు వేస్తుంది. అందరూ ఒక భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు ఎవరి స్వార్థం వారిలో తలెత్తి పనిచేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఒక ముసలివాడు కర్రక్కట్టిన మొగ్గులు తప్పుడు చేసుకుంటూ వస్తాడు. అతను సిద్ధయ్య పాములవాడు. నల్లతాసుపాము గరళం తీయడానికని తిరుగుతున్నాడు. అతను అతని కూతురు అడవిలో ఉన్నాడు. రామచంద్రాన్ని రక్షించమని వీరంతా ప్రాధాన్యపడితే సిద్ధయ్య రామచంద్రాన్ని పాపలోకి తీసుకురమ్మంటాడు. ఆ గుడిసెలో అతని కూతురు సూర్యుడు సిద్ధయ్య ఉంటారు. సూర్యుని లేపి ఆ మంత్రం మీద ఇతను పడుకో పెడతాడు. వీరి డబ్బు ఇవ్వకపోతే డబ్బు తీసుకుంటే మంత్రం పనిచేయదు అని అతను నిరాకరిస్తాడు. ఒక రకమైన వేరు తీసుకురావడానికి ఎవరూ తెగించకపోతే సూర్యుడు ఆ చీకట్లో అడవిలోకి నిర్భయంగా వెళ్లి ఆ వేరున్న మొక్కను తెస్తుంది. తర్వాత కొంతసేపటికి మంత్రం పారి రామచంద్రం బతుకుతాడు. అతనికి మిరియప్పుడి పాలు ఇస్తాడు. సూర్యుడు కథ కూడా చెప్తాడు. దానికి ఓ పెళ్ళయింది, ఆ మొగుడంటే ఇష్టం లేక వాడిని వదిలేసింది. తర్వాత ఈ సూర్యుడికి నూజివీడిలో చంద్రంబాబు అనే పెద్దింటి అబ్బాయితో స్నేహమైంది. ఇప్పుడు ఈ అమ్మాయికి 4వ నెల. వాడు వస్తాడని ఈమెను ఉద్ధరిస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. అందులో ఒకడు అంతా నిద్రపోయాక తమ స్నేహితుడి ప్రాణాలను రక్షించిన ఆ అమ్మాయిపై చెయ్యి వేసి తన వెతిని కోరిక తీర్చమని డబ్బిస్తాడు. ఆ అమ్మాయి నవ్వుతూ తిరస్కరిస్తుంది. ఎలారాక అందరూ లేచి రోడ్డు మీదకు వస్తారు. ఇంతలో సూర్యుడు అడవిలోంచి బాబాయ్య అని కేక పెట్టుకుంటూ వేరువైపు వస్తుంది. సిద్ధయ్యని మొక్క కోసం చెయ్యి పెట్టి పేకపోతే పాము కరిచింది. త్వరగా వచ్చి సహాయం చేయమని అడుగుతుంది.
అందరూ ఒకే మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. మేమేం చేయగలం అని వారికి కలెక్టర్ గారింట్లో పెళ్లి ముఖ్యం. సూర్యుడు దీనంగా సహాయం కోరినా మేమేం చేయగలం అని ఆమె చేతిలో 2 రూపాయల నోట్లు పెట్టి వాడు బస్సుకు వెళ్లిపోతాడు. ఈ కథ మానవ స్వభావాన్ని విశ్లేషించి ఆ రాత్రి జరిగిన భయంకరమైన సంఘటనలు, అన్నిటికంటే దారుణమైన మనిషి మనస్తత్వమే మహాభయంకరమైనదని రుజువు చేస్తుంది. తిలక్లో సిద్ధాంతమోర్జం లేదు, అతివాదులకు ఉండే అహంకారం కూడా లేదు. ఆయన మంచివాడు, అందుచేతే గొప్పవాడు.
బాలగంగాధర తిలక్ నాటకాలు కూడా రాశారు కదా, విచిత్ర ప్రణయం, సుశీల పెళ్లి, తాడిగూడు, చిత్తశిల నాటకాల పేర్లు చాలా మందికి పరిచయం అయ్యే ఉంటాయి. వీటిల్లో కూడా తిలక్ జీవన దృక్పథం, 100 ఘోరాలలో ఒక సుకృతం చూసి మనిషి విలువ కట్టాలి అనే మనస్థితి కనిపిస్తాయి. వీటన్నిట ఇతివృత్తంలో, భాషలో, పాత్ర చిత్రణంలో చిత్తశీల నాటకం విలక్షణమైంది. ఇందులో కథ రామాయణంలోని అహల్య చరిత్రే, కానీ భౌతికమైన, ఇంకా చెప్పాలంటే ప్రాపంచికమైన సౌందర్య సాంక్షితి, ధార్మికమైన పారలౌకిక ప్రధానమైన ఆర్షంస్థితి సంఘర్షణ ఇందులో ఇతివృత్తం. తిలక్ సానుభూతి మాత్రం అహల్యవైతే, అహల్య గౌతముడు ఎంత విభిన్నమైన కోణాలలో నిలిచి జీవితంలో విలువల్ని తీసుకున్నారో అదిగో అహల్య.
కొంత కలిసేశారు స్వామి, అమాయకురాలైన పశుప్రాయురాలైన ఒక జీవితం ఎంత ఆగ్రహం చూపించారు. చెట్లనే చెప్పని రాతి బతుకు అది బతుకుతున్నందుకు ప్రకటించిన ధర్మం మానవులను నా మీద గుర్తుపడింది. సాయశక్తిలో మిమ్మల్ని ఆరాధించాలని చెప్పి తీదారిని నడవాలని ప్రయత్నించాను. కానీ నా చేత కలదు. పువ్వు విరిసిన, మబ్బు విరిసిన, వాళ్ళలో తడిసిన, గాలి పొర కదిలినా చిరిగిపోయే నా హృదయ బలహీనతకి కూర్చులను, తిరగాలను, ఆశలను విరిచి దూరంగా నిలిచి బతికే ఓపికలేదు. నాకు ఉత్సాహం కావాలి, ఏమి కావాలి, అక్కడ కూర్చొని నాలోకి హృదయం కావాలి. నా హృదయంలోని సహత నాకెలా తెలుస్తాను, నేను నేనుగా కాక బతకలేను, నన్ను నేను నిరాకరించలేను. నాకు చల్లదనం, తృప్తి ఇవ్వగలిగిన మరొక ప్రాణి నా పక్కన ఉంటే నాకు ఎంత శక్తి కలుగుతుంది స్వామి. నేను చివరి దాహంగా నడిచిపోగలను, నిద్రాహారాలు మానివేయగలను. నా బతుకి అర్థం ఇవ్వండి, సాటి ఇవ్వండి, ఎన్ని కష్టాలమైనా తెచ్చుకుంటాను, నవ్వుతో ఈ జగత్తునే ఎదురుస్తాను. నేను భయంకర శూన్యండి బంధితురాలు అయిపోయాను, నేటి నేటి అంధకారంలో విద్యుదాన్ని భయకరస్తురాలు అయిపోయాను. నా బతుకులో లేరు, నా బతుకుని దాటిన ఆదర్శాలు నా ఎదురుగా వచ్చేసి నన్ను పరమేశ్వరు సృజించిన మరుక్షణంలోనే దేవేంద్రునితో వచ్చేవంటి కోటి నిబంధనాల మిగలాల కదిలిస్తున్న ఈ లోకం నన్ను ఎక్కువ దాటిగా అప్పగించింది. తీవ్ర నిదాఖ సూర్యుని వంటి కాంతిష్టకావరణంలో మృతువైన కూర్చుని బదులు వాడి రాలి చూసిందే కానీ వెన్న పొందలేదు. నాకు వెన్నెల వంటి చారుత, వెన్న వంటి దూసలత కావాలి. అక్కడే బుద్ధిప్రాయమైన మానవ హృదయము, జీవితము కాసేపైన తిరగాడికి పిల్లలు పువ్వులా నటించగలవు. ఇన్నాళ్ళు నీ సేవానిగతిలో జీవితము గడిపినందుకైనా నా మీద కలికారం చూపలేదు. మీరు తపస్సు వల్ల మీరు ఎంత కఠినమైపోయారు స్వామి. భయము, సానుభూతిని సూచించలేని మీ పరమాత్మ వేసిన మానవులకి శాపమా, వరమా? ఒక్క తిరియత్రాన్ని తమ్మని చూపించిన మీ తల ఇళ్ల వద్ద, కొండ మెత్తమ్ముల మీద, ఎంగనొక్కి తిరిగేదాన్ని. నేను ఇలా ప్రతిపదవుతారు ఎంతగా కూలిపోయాను. ఆకలి క్రమంలోకి ప్రపంచారు స్వామి. నేను విజయగాలి ఇలా ఈ దారినే పెరుగుతాను. తరతరాల మానవుడు ఈ దారినే పెడితే గాలిలోని శక్తిని జ్ఞాపకం చేసుకుంటారు. నన్ను చూసి అశ్రపణమైనా రాల్చేవారు అందరిలో ఉండరా. లేకవారి పురస్కారంతో మరింత రాకుండా ఇప్పటికీ మీరంటే రవంత కూడా నా పత్తి తగ్గలేదు. నేను లేక మీ అగ్నిహోత్రాలకి సపోజిటులకి సదుపాయాలు ఎవరు సమకూరుస్తారు? నన్ను శపించినందుకు మిమ్మల్ని నిందించను. ఇన్నాళ్ళు బతికిన బతుకులో ఆనందం ఉన్నింది కనుక ఇప్పుడు బాధపడటానికి నాకు మీ వద్ద సెలవు తీసుకుందిరా స్వామి. నా ఒళ్ళు బిగుసుకుపోతున్నది, ఏర్పడుతున్నది.
ఎదుట శిలాపతి గౌతముడు విశ్రమించిపోతున్నాడు. ఎందుకు ఇంత బాధగా ఉంది? అమూల్యమైన ఒక రత్నాన్ని రాయిగా మార్చి ఇన్నేళ్లుగా నా పక్కన నాతో నాలో నిలిచిన మసలి నా ఏమి ఇంకా లేదనుకోవటం ఎంత విచలంత చేస్తుంది? ఎందుకు ఇంత కోపించండి? ఎందుకు ఇట్లా చెప్పించండి?
గౌతమా, మీరెవరేమీ కర్తవ్యం అదిగో తూర్పున బాలభానుడు ఆశ్రధర్మంలాగా ఉదయించబోతున్నారు. మీ తపస్సుని మీ ధర్మాన్ని మరచి సామాన్యుడిగా విచారిస్తున్నావా? ఒక్క గమనాభిసక్త జీవన రథాక్షపాయి నిజ ధర్మ నిజ కథాస్భావనమున నిలిచి సమతల వర్తనానిష్ట నెరపుతున్నా నేను ఇలా గురువునై నిన్నకు
ఇలా చరిత్ర ఆర్షధర్మం నుండి ఆర్య వర్తన నుండి దిగజారిపోయే వారికి హెచ్చరికగా నిలుస్తుంది. తెలిసినట్టుగానే ఉంది ఈ శిలాపతి. హృదయాన్ని కలచివేస్తుంది. ఎంత అనుబంధాన్ని సాంకర్యాన్ని కలిగిస్తుంది ఈ సంసారం. సంస్కృతి క్లేశము తెలిసి సాగరమును గడపి కాంతి నిష్కల శాశ్వతాఖండ పదవి నిలిచి తప మీద ఇంద్రియావిలములైన ఈ హృదయవాసనల వేళ ఏల వేడి ఉదయభానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అగ్నిహోత్ర విధులు కనిపెట్టుకుందాం. హృదయభారం కలిగే ఈ దాంపత్య వైఫల్యం ఎందుకో తెలుసుకుంటే పొగమంచు చాటు సూర్యోదయ కాంతి వెండుటాకులలో గాలిచబడి ఈ దృశ్యంలో చిత్తశిలాసుందరి అహల్య కళల్లో దృశ్యాదృశ్యంగా ఒక చిత్తరువులాగా కనిపిస్తాం. ఈ చిత్తరువు సూచించే ఒక పద్యం వేరే ఏదో సందర్భంలో తెలకు రాసినది ఎదురు చూపుతోంది. ఓలేటి గారు ఆ పద్యం అనిపించింది.
ప్రతిదిన భార నిరోధ దిశాంత నేత్రమే ప్రతి వకులం మురాల శిశిరాప్త దిశాంత గలోచనాదమై ప్రతి తొలి వేకువం తొలగిరాలను తారలు గాజు పూసలు అతివ కదల్పకి వయసు తగ్గపు మేడ పునాది గోడలు
ఇంత దూరం మాట్లాడుకున్నాం.
తిలక్ ఎవరి వర్గం కవి అంటారు? ఈ ప్రశ్న గంగాధర రామారావు గారిని అడుగుతున్నాను.
ఏ పార్టీ వాళ్ళైనా తిలక్ మావాడంటే అది పొరపాటే. కనుకనే ఫ్యాక్టరీ సుమాంబ, పాల్ రాప్సన్, రామాయణంలో సీత, వివేకానందరు అందరి చరిత్రకి స్పందించాడు. అందరిలో సమ్యక్ సౌందర్యం, మానవత, అందులో ఔన్నత్యం తిలక్ చూసేవాడు.
పద్యం, వచన కవిత, గేయం, కథ, నాటకం, ఇన్ని ప్రక్రియల్లో మనల్ని పలకరించే తిలక్ మానవత్వానికి మకుటం పెట్టాలని ఆశాజీ తీవ్రాలకు నివేదించిన, యుద్ధోన్మాదుల్ని నిరసించిన, దీనుల అవస్థకి దుఃఖించిన, మధ్యతరగతి మనుషుల్ని చికాకుపడి కసురుకున్న, గతానుగతిత్వానికి వెకటిపడిన తిలక్ దృష్టి సృష్టి బహుముఖ్యం. ఒక్క క్షణం తిలక్ గారు, మీరు మాకివాళ కనిపించదు, అయినా కాలం వెంట అగరుముగ్గులాగా మీరు కదిలి వెళ్ళిపోయినా కాలానికి అతీతంగా మిగిలిన ప్రేమలం లాంటి మీ వాక్కు కావాలి. నేను వినాలి.
అప్పుడు నేను కాలతీరాన ఒకరిని నడుస్తున్నాను. చరిత్ర విచిత్ర సముద్రాలు అవలోకిస్తూ అవి విసిరిన పుంపరల్లో తరుస్తూ అప్పుడు నా మీదకి భవిష్యత్తుగా గాలిగా వంగి నా చెవిలో చిక్కిన రహస్యం విన్నాను. చేతిలో రాలిన సారాన్ని ప్రయత్నించాను. అప్పుడు నేను ఈజిప్టు పిరమిడ్ల మధ్య, బాబిలోనియా స్థూపాల మధ్య, మొహంజదారో శిబిరాల మధ్య విరిచి తల్లకంటున్నాను. అలా అలా అనాది అనాది అంధకార భయంకరాటుల మధ్య సృష్టి సింహం చేసిన ప్రథమ గద్దె విన్నాను. తుఫానులో సముద్రాల విత్తనలో ఊగి ఊగి నెల్లె చుట్టుకుపోతున్న భూమి పేగులను తీశాను. ఎదురుడిగుళ్ల దారిలో ఎదురైన శుద్ధ కొండలు, అగ్ని పర్వతాలు, ఎడారుల చుట్టూ గిగుడిగలాడుతూ కనగుతూన్న ప్రాణ హరితాన్ని చూశాను. పచ్చని భూమి మీద తప్పున నవ్విన సూర్యుడు సంతోషపు వెలుతురు, విచ్చిన ప్రాణం చుట్టూ ఉడికిన దక్కని ఎర్రని నెత్తురు, నిలగొక్కుతున్న ఆదిమానవుడు మిలికి పూరించిన శంఖం, ఇది సంగ్రామ చేసిన, ఇది ప్రస్థానోపక్రమణిక. శ్రీధర కౌత్సేయధార మెరిసింది, అలెగ్జాండర్ అత్యరింఛాఘట్న మెరిసింది, రాజ్యం గమననీయించిన రమ్యభావన విరిచింది. షేక్స్పియర్, డాంటీ, కాళిదాసు, శంకరుడు, మార్క్సు, మహాత్ముడు, పికాసో, సార్ట్రే ఎవరైనా ఇది నిరంతర నూతన పరిశోధన. సత్య సౌందర్యాన్వేషణ ఒక శిఖరారోహణ.
ఇదండి మా కళ, ఎంతక్కని కళ.
శిఖరారోహణం. ప్రముఖ కవి, కీర్తిశేషులు దేవరకొండ బాల గంగాధర తిలక్ జీవిత సాహిత్యాలపై డాక్యుమెంటరీ విన్నారు. రూపకల్పన, సమర్పణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సహకారం శ్రీ శ్రీ రామ్మోహన్ రావు, శ్రీ శ్రీ శ్రీరామం. ఇందులో శ్రీతులు దేవరకొండ గంగాధర రామారావు, నండూరి రామ్మోహన్ రావు, అవంత సోమసుందర్, ఆర్ఎస్ సుదర్శనం, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, డిఎస్ఆర్ ఆంజనేయులు, కన్నాల సుబ్రహ్మణ్య భట్టు, రేలేటి, ఎంసీవి జగన్నాథాచార్యులు, రామం, శ్రీ రామ్మోహన్ రావు, ప్రవీణ్, శ్రీమతి పద్మజ నిర్మల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై శ్రోతలు తమ తమ అభిప్రాయాలను పంపవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.